వ్యాపక చరణం అంతా వ్యాపించి ఉన్నది. ఆ చరణం మనకి ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ? భవసాగర ఉద్ధారణ చరణం. భవసాగరం అంటే చాలా మంది అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటేనే భవభవ సాగరాలు అనుకుంటారు. పెళ్లి చేసుకొని మాకు కూడా భవభవ సాగరాలు చాలా ఉంటాయండి. దేన్ని పట్టుకోకూడదు, దేన్ని ముట్టుకోకూడదు, దేనికి మనం బంధింపబడకూడదు అని ఇక్కడదాకా వచ్చిన తర్వాత అబ్బాయి నా మైకు పలకట్లేదు, ఈ మైకు పలకాలి అని గట్టిగా అబ్బాయిని కోపడ్డాను అనుకోండి, ఇది ఏమవుతుంది? అక్కడ కొంచెం బంధన, కొంచెం బంధన. ఇది బాగా మాట్లాడుతోందని స్వామివారిని అడిగి నేను తీసుకెళ్ళిపోతాను, ఇది ఇంకా ఎక్కువ బంధన. ఇది కాదు, భగవంతుడు ప్రార్థింపబడడానికి, భగవంతుడిని స్తుతించుకోవడానికి మైకులు అక్కర్లా. మన మనసు మనకే చాలు, మనలోకి మనం వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదీ నాది కావాలి, నాకే ఉండాలి అనేటువంటిది ఎక్కడైతే ప్రపంచంలో దానికి పెళ్ళిళ్ళే చేసుకోక్కర్లేదు. పెళ్లి చేసుకోకపోయినా ఎందులో ఉన్నా ఇది వదిలిపెడితే ఇంకేమన్నా ఉందా అనుకున్నాం అనుకోండి, దానికే మన విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి పుస్తకాల్లో ఒక కథ ఉంది. ఒక ఇద్దరు పాఠశాలను నడిచి వెళ్తున్నారట. ఆ నడిచి వెళ్ళటం ఇక్కడ ఒక కాలువ పక్కన నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తూ ఉంటే ఒక నల్లటి మూట ఆ నీటిలో కొట్టుకెళ్తుందంట. నీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక నల్లటి మూట కొట్టుకెళ్తూ ఉంటే రెండో వాడు చూసే అనే లోపల ఈ మొదటి వాడు దమ్మును దూకేశాడు దాంట్లో. వీడు ఇంకా నల్లటి మూట అని రెండో వాడు అనే లోపల వీడు దూకేశాడు. ఎందుకంటే వీడెక్కడ దూకేసి అది వాడి పాలు ఎక్కడవుతుందోనని అది నాకే చెందాలి. ప్రపంచంలో అన్నీ కూడా మనం పట్టుకుంటున్నామా, అది పట్టుకుంటుందంటే మనం అనుకుంటాం సంసారం బంధిస్తోంది నన్ను అనుకుంటున్నాం. కానీ సంసారం బంధించట్లా మనమే దానికి బంధింపబడిపోతున్నాం. అలాగే ఆ ఒక ఆయన ఉరకగానే ఆయన ఇది ఈట ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ఈయన మాట ఇక్కడే ఉండిపోయింది. కానీ వాడు వెళ్ళేవాడు రావట్లేదు. ఎంతసేపటికి దూరంగా కనిపిస్తున్నాడు, మరి మూట వెళ్ళిపోతూ ఉంటుంది కదా ప్రవాహంలో. వెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకురావాలి. ఏరా రామేరా, వీడు అడుగుతున్నాడు రెండో వాడు. ఏమిరా తీసుకొస్తానని వెళ్ళి తీసుకురావేంటి అంటే, ఇంకా నేనేం తీసుకురాను, నేను పట్టుకుందాం అనుకున్నాను దాన్ని, అది నన్ను పట్టుకుంది. అదేంటి ఎలుగు అంటట, నల్లగా కనిపించింది మూటే అనుకున్నారు కానీ అది ఎలుగు వంటు అనేటువంటిది వివేక దృష్టి లేదక్కడ. మనం పృథ్వీ చెప్పుకున్నాం ఏం కావాలి, ప్రతి విషయమునందు వివేక దృష్టి కలగాలి. మనకి బాగా భోజనం పెట్టారు, చక్కగా బూర్లు కూడా వేశారు, ఏంటి గారెలు కూడా వేశారు బాగా చక్కగా, బాగున్నాయి పెద్దగా, చాలా బాగున్నాయి, మన కోసమే కదా వండినవి అని పాపం ఆ మహాత్ములు వారికి ఏంటి చెప్పండి, మన కోసం భోజనంలో పప్పు ఉండాలా, చారు ఉండాలా, లేకపోతే కూర ఉండాలా, లేకపోతే అన్నం వేడిగా ఉండాలా, లేకపోతే గారు ఉండాలా, ఇంకా స్వీట్ కూడా ఉండాలా, గారు నెంచుకోవడానికి పచ్చడి కూడా పెట్టారు ఏదో ఉండాలా. ఆ మహానుభావులకి ఏం పట్టిందండి, మన శుభ్రంగా శబ్ద సోపేతమైన భోజనం పెడుతున్నారు. మనం మనకి భలే భోజనం పెట్టారు కదా, పాపం ఇంత పెట్టినప్పుడు అందులో మార్పులు ఏది పెడితే అది ప్రసాదం కదా అని చక్కగా మనకి ఇంక వేయమ్మా, ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి అని మనం దానికి లోబడిపోతే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళం కాదు. ఎందుకంటే కిందది లోపలికి వెళ్ళింది, ఉత్తరే ఊరుకుంటుందా, లోపలి ఇంకొకటి ఉన్నాడు కదా, ఏది కడుపులో ఏమవుతుంది, ఉరువులు మెరుపులు వర్ష కదా, మనందరికీ అనుభవమే అది. కానీ పెద్దవాళ్ళమైన తర్వాత కొంచెం అనుభవం వచ్చిందండి, చిన్నప్పుడు బాగా ఎక్కువ జరుగుతుండే. అంటే ఏంటంటే మిగిలితే ఎవరన్నా ఇంకా ఎక్కువ తినేస్తారేమో, ఆ తినేది ఏదో మన అమ్మ పెట్టేది మనమే తినేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎందుకంటే అందరికీ బాగుంది, ఆ మైసూర్ పాకం అప్పుడే చేశారు కాబట్టి వేడి వేడిగా ఉంది, తినేస్తే బాగుంటుందని గబగబా తినేసేవాళ్ళం. తినేసిన తర్వాత దానికి ఎక్కడ పోతుంది బుద్ధి, దాని పోదు కదా, ఆ లోపల వాడు ఉంచుకోడు. పాపం వైశ్వర్ణుడే దానికి తగిన విధంగా తీసుకోమని చెప్పాడు భగవంతుడు. అన్నీ కూడా దానికి డోసు మించింది అనుకోండి, అప్పుడేమొస్తున్నది, ఆ రాగమల్ల విరాగంలోకి పోతుందట. వెంటనే అది ఉరువులు మెరుపులంటే కట్టులో నొప్పి, ఉరువులంటే తెరలు తెరలుగా, ఇది లోపల నుంచి బడబడా బడబడా. పాపం భగవంతుడు నివేదనలో కూడా పెట్టుకున్నాడు ప్రాణాయ స్వాహ. తర్వాత ఇంకోటి ఉంటుంది చూడండి, దాని పేరేంటి, అపానాయ స్వాహ. పాప భగవంతుడికి ఇది ఇది అనాలి, ఇది చెప్పకూడదు, మనకి అన్నీ తెలియాలని. నీకు ప్రాణవాయువుని ఎలా పోషిస్తావో అపానవాయువుని కూడా దాన్ని సమానంగా చూసుకోవాలి. అందుకే ఇవన్నీ ఎక్కువైనాయి అనుకోండి, తర్వాత ఇక ఉండేది లేదు, అది ఇంకో రూపంలో బయటికి, మల్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్త ఎవరు తీసుకోవాలి, అమ్మ తీసుకోవాలా, నాన్న తీసుకోవాలా, పెళ్లి చేసుకున్న మొగుడు తీసుకోవాలా, కన్న పిల్లలు తీసుకోవాలి, ఎవరికి వాళ్ళని జాగ్రత్త పడాలి. ఒక్క ఈ ఆహారం తీసుకునే విషయంలోనే కాకుండా మనం చూసేటువంటి సర్వ సృష్టిలో కూడా, మనం నడిచే నడకలో, ఈ ఇంద్రియాలకు గోచరించేటువంటి ప్రతి విషయం కూడా. నాకు చెప్పారు స్వామి, శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రహణమైవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి. మనకు కనిపించేవేవి కళ్ళు చెవులు ముక్కు నాలుక ఈ త్వగేంద్రియం, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాలని ఏది పట్టుకోగలవు, చూడగానే బాగుంది అనిపిస్తుంది, బాగుంది నాకే కావాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా మానవుడి యొక్క మనస్సుకున్నటువంటి స్వభావాలు. అక్కడ మన వివేక దృష్టితో ఎలా చూడాలి, ఇది అవసరమా నాకు, ఇది అవసరమా, బతకాలి కాబట్టి తినాలి, ఎంతవరకు అవసరమో అది. మళ్ళా భగవంతుడికి దండం పెట్టుకుని పక్కన ఎవరైనా అన్నార్తుడై ఉంటే వారిని కూడా గుర్తించి కాస్త ముద్ద పెట్టి ప్రసాదంగా మనం తీసుకోవాలి. అసలు తాము తినేది కూడా తాము తినకుండా అందరికీ ఇచ్చి, వారు భక్తులైనటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి, భక్త విజయం చదివితే తెలుస్తుంది మనకి. అందుకని ముందర త్యాగం ఉండాలి మనకి, త్యాగైనైకైనా అమృతత్వం మానసు, త్యాగం ఒక్కదాని చేత అమృతత్వాన్ని పొందగలుగుతాం మనం. అందుకని ఇక్కడ మనకి అది ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు కనుక మనం ఆలోచిస్తే, మన ఆలోచన సరళిలో కూడా ఏదో వస్తుంది చూడడము వినడము. లోకాభిరామాయణం ఒకటి మన జీవితాన్ని పతనం చేయడానికి. లోకాభిరామాయణం ముందర చాలా బాగుందిగా ఏదోలాగా అనిపిస్తుంది, తర్వాత నుంచున్నవాడు నుంచునుండే వింటూ ఉంటాడు, కూర్చున్నవాడు కూర్చునుండే వింటూ ఉంటాడు, వాడికి ఇక ఏది ఏం గుచ్చుకో కింద లోకాభిరామాయణంలో కూర్చున్నటువంటి వాడికి. కానీ ఉద్ధరిస్తుందామని ఉద్ధరించదు, కర్మను తెచ్చి పెడుతుంది, ఉద్ధరించదు కర్మని తెచ్చి పెడుతుంది. మనం వినేటువంటి విషయం ద్వారా అనేటువంటి మాటలు ఉంటాయే, అవే మని కట్టి కడుగుతాయి మనకి. అందుకని మనం వీటి ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహాత్ములు మనకి అడుగడుగున సూచనిస్తున్నారు. కానీ భవసాగరం అంటే ఏమిటి అంటే, భవము అంటే పుట్టుక అనేటువంటి ఒక సముద్రంలో అందరం ఉన్నాం అందులోనే. దాని నుంచి తరించే ఉపాయం ఏది అంటే భవసాగర, భవసాగరం నుంచి ఉద్ధరించేటువంటి చరణం ఏది, మనకు ఆశ్రయం ఇచ్చిన గురుదేవుల యొక్క దివ్య చరణ అరవిందం. మనకు ఆశ్రయం ఇచ్చేయండి, మనం వెతుక్కుని చూసుకుని వెళ్ళలా ఏమైపోతామోనని మనకు ఆశ్రయం ఇచ్చారు, మనని నమ్మారు, మనని విశ్వసించారు, తరించారు కదా అని ఇలాంటి అనేక అనేకమైనటువంటి మార్గాల్ని మనకి సూచిస్తున్నారు. భవసాగర ఉద్ధారణ చరణం శ్రీ గురు చరణం ప్రణమామి అహ. అటువంటి శ్రీ గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు మనం నమస్కరిస్తున్నాం. ఇలా మనము స్వామిని అర్చించాలి. ప్రతిడు ఎక్కడ దాకా వచ్చాము, ఎందుకంటే జ్ఞానం ఉండగా ఇంక ఇవన్నీ అవసరమా అంటే, మనము కర్మ చేస్తున్నాం మనం, ఎందుకంటే కర్మ ఉంటేనే జన్మ కలిగింది మనకి. కాబట్టి మనం ఆచరించే వాటిలో కొన్ని తప్పకుండా ఆచరించాలి, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. అలాగే దేవుణ్ణి పూజించొద్దని ఎవరు చెప్పాల, ఇల్లు అప్పులు చేసి ఇంటి వాళ్ళకి ఇంట్లో డబ్బులు లేవని అప్పులు చేసి పక్కింటి వాడు పెద్ద దండ వేశాడు, ఏది పెద్ద గజదండ వేస్తున్నాడు దేవుడికి, మనం వేయకపోతే ఎలాగని అప్పులు చేసి పువ్వులు కొని పూజించమని చెప్పలా. అసలు భగవంతుడు కావలసింది మనో పుష్పం. కానీ మనకి ఏదో కాస్త ఈ ఇంద్రియాలకి బాగుండాలి కాబట్టి దొడ్లో ఒక నాలుగు చెట్లు వేసుకుంటే ఏమవుతుంది, అక్కడ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నాలుగు పూలు పూసాయి అనుకోండి, ఏమవుతాయి అక్కడికి నాలుగు నాలుగు పన్నెండు పూలు ఇంకా బాగా పూసింది అనుకోండి, రేపు నీ పువ్వులు నువ్వే గుచ్చుకుంటావు దండతో. అది బయట కొనుక్కొస్తే దండ గుర్తు కాదు, మనకి అది కూడా నేర్పించారు. మనకి వారంతలో వాళ్ళు పూలు గుచ్చుకొని మనం మనకి ధనుర్మాసం వస్తే అమ్మగారి గురించి మాట్లాడుకుంటాం కదా, ఎవరెవడ ఆండాళ్ళ తల్లి. ఆండాళ్ళ తల్లి యొక్క తండ్రి గారు విష్ణుజిత్తు గారు ఏం చేశాడు, ఆయన ఇది భూమి దున్నుతూ ఉంటే ఆ దున్నుతున్న దానిలో సీతమ్మ తల్లిలాగా ఈ తల్లి కూడా దొరికింది. ఎవరికి? ఆ తండ్రి గారికి, విష్ణుజిత్తులకి. ఎలా పెంచాడు ఆయన? నాకు భగవంతుడిచ్చిన బిడ్డ అని చాలా అల్లారుగా పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత మెల్లగా మరి ఇంట్లో తండ్రి గారు ఏం చేస్తే ఆ తర్వాత అది పిల్లలు మనం కూడా చేస్తాం కదా, అలాగే తండ్రి గారు ఆ పువ్వులు కోసుకొచ్చి ఇస్తూ ఉంటే అమ్మగారు మెల్లగా గుచ్చి దండలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ దండలు తీసుకువెళ్ళి శ్రీరంగనాథ స్వామి వారికి వేస్తుండేవారు. వేస్తూ ఉంటే ఈ అమ్మలో చాలా అంతరంగిక భక్తి ఈవిడికి శ్రీరంగనాథ స్వామి అంటే నాకు నచ్చితేనే భగవంతుడికి బాగుంటుంది, ఒక ఒక అలౌకికమైనటువంటి భక్తి అదండి. దాంట్లో మన భావనలో పరిపూర్ణమైనటువంటి సద్భావన కలిగి ఉంటే పరమాత్మ భావనతో అక్కడ దోషం లేదు. ఏమండి, కొంతమంది అడిగారు నివేదనకి వంట వండాలి కదండి ఉప్పు చూడొచ్చా అని అడుగుతారు. నివేదనకి వంట చేయాలి కదా, మరి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం నవరాత్రులు ఏ రోజు కూడా మనం అందులోనే ఉంటాం కదా. అది ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమండి మేము కొంచెం ఉప్పు చూడొచ్చా అంటే ఉప్పు చూడకూడదు, కానీ నేను ఏదైతే నైవేద్యం పెడతానో తిరిగి వచ్చిన తర్వాత నువ్వు అందరూ ఉప్పు వేసుకోకూడదు. మనం ఏం చేస్తాం అక్కడ, అది టేబుల్ మీద ఉప్పు సీస పెడతారండి, ఎక్కడైనా ఉప్పు తక్కువైతే దాన్ని ఉప్పు వేసుకుంటూ ఉంటారు అందరూ. దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఉప్పు తక్కువ వేసావు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నివేదన చేసుకున్న తర్వాత అది ప్రసాదం. అది ఉప్పు తక్కువైందా ఉప్పు ఎక్కువైందా లేకపోతే కమ్మగా ఉందా లేకపోతే అది పదార్థ భావన అంటారు దాన్ని, అది పులిహోర లేకపోతే దద్దోజనమా. పులిహోర అయితే నాకు భలే ఇష్టం ఉంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు చక్కెర బొంగలా ఇవాళ ఒరే నేను రెండు మెతుకు వేసుకుని నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు కూడా తిను తినేసే అంటే అక్కడ నువ్వు వెండి ప్రసాదంగా తీసుకోవట్లా పదార్థంగా నువ్వు చూస్తున్నావు. ఎంతవరకు నీకు ఈ పదార్థ భావన ఉంటుందో అది నీకు ప్రసాదం అవ్వాలి. మనం అందుకని తీసుకునే దానిలో భగవంతుడికి ఏదైతే నివేదన చేస్తున్నామో ఆ నివేదన చేసినది ప్రసాదంగా మనం అనుభవించాలి. దాన్ని తినడం అనో దాన్ని అనుభవించాలి, ఎందుకంటే భగవంతుడు అలాగ ప్రసాద రూపంలో మన జీవితాన్ని ముందుకు నెట్టుతూ తీసుకెళ్తున్నాడు. మరి అని ఆ అమ్మ ఏం చేసింది అక్కడ, మెల్లమెల్లగా దండలు కడుతూ కడుతూ చటుక్కున శ్రీరంగనాథ స్వామి నామాన్ని చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడు చటుక్కున ఆవిడకు భావన వచ్చింది ఈ దండ శ్రీరంగనాథ స్వామికి బాగుంటుందో బాగుండదో. వెంటనే ఆవిడ అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి మెడలో వేసుకుని బాగుంది ఏంటంటే మధ్యలో తెల్ల పూలు కట్టినా కూడా మధ్యలో కాచారు, ఏది ఆకుపచ్చ కసం తులసి లాంటిది వేసుకుని మళ్ళా దాని మధ్యలో ఒక ఎర్రగా ఉన్నట్టు పొర పూజ ఏది ఎర్ర పూలు గుత్తులు వేసుకుని ఆ తర్వాత మళ్ళీ గుత్తులతో చక్కగా వేసుకుంటే ఆ బాగుంది స్వామికి చాలా బాగుంటుంది అనుకుని రోజు అమ్మ అలంకారం చేసుకుని చూసుకుని నచ్చితేనే ఆ బుట్టలో పెట్టేది. ఇది తండ్రి గారికి తెలియదు, తండ్రి గారు తెలీదు అన్నీ తెలుస్తాయి. ఏంటండి మనందరం కూడా భగవదుపాసన చేసేటువంటి అప్పుడు ఎవరు అనుభూతి అదే, అది తల్లి పిల్లలకి తెలియాలి పిల్లది తల్లికి తెలియాలి, తెలియదు అది వెరీ సీక్రెట్ అది. మళ్ళా భార్యది భర్తకి తెలియదు భర్తది భార్యకు కూడా తెలియదు, అక్కడ వెరీ సీక్రెట్ ఏది సాధనలో ఉన్న అనుభూతి. అలాగా అమ్మ రోజు ఇస్తోంది, రోజు తీసుకువెళ్ళి విష్ణుచిత్తుల వారు అక్కడ ఆలయంలో అలంకారం చేస్తున్నారు, చక్కగా రోజు సాఫీగా వెళ్ళిపోతుంది. ఒకనొక రోజున ఆయన కూడా భలే పరీక్ష పెడతాడండి, దేవుడు సామాన్యమా. ఒకనొక రోజున ఆ దండలో ఒక పెద్ద ఏమొచ్చింది వెంట్రుకొచ్చింది, పెద్ద వెంట్రుకొచ్చింది ఒక దండలో. వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, దాన్ని పరీక్ష చేశాడు. పెద్ద వెంట్రుక అంటే మా అమ్మాయి తల చాలా పొడవుగా ఉంటుంది, ఒకవేళ మా అమ్మాయిది అయి ఉంటుందేమో వెంట్రుక అని వెంటనే ఇంటికి వెళ్ళి, అమ్మ అమ్మ ఎంటిలో వెంట్రుక వచ్చింది, మనకు ఏంటంటే పెద్దలు దీని దగ్గర కూడా నేర్పించాయండి, తెలియక ఎప్పుడైనా వెంట్రుక అది కనిపిస్తే దాన్ని తీసి పారేసి దీని మీద కొంచెం నీళ్లు చల్లమన్నారు. విష్ణు 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 మన భగవంతుని తలుచుకుంటూ కాస్త నీళ్ళు చల్లుకోవచ్చు. ఎన్ని ఎగ్జిబిషన్స్ మనకి అది పనికిరాదు అనలే. భగవంతుడు ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అండి అలా తగ్గిపెట్టుకుంటాడు. అయితే వచ్చి అడిగేసరికి, అమ్మా ఈ వెంట్రుక వచ్చింది, ఇది అంటే ఏం లేదు, నీ తలలో నీ వెంట్రుకలాగా పొడుగ్గా ఉంది ఇది, అందుకని అమ్మా ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో వెంట్రుక అనేసరికి ఆవిడ అబద్ధం చెప్పలా, నాన్నగారు నేను వేసుకుని చూసుకొని బాగుంటేనే దేవుడు అమ్మమ్మమ్మ ఎంత అపరాధం చేస్తున్నావు అమ్మ నువ్వు ఎన్నేళ్ళుగా చేస్తున్నావు ఈ విధంగా అని ఆయన లెంపలేసుకున్నాడు, ఆమెను లెంపలేంచుకున్నాడు. అమ్మ ఇలాంటి దోషం ఎప్పుడు చేయకు, మనం ఉపయోగించి మళ్ళీ దేవుడు తీసుకెళ్ళకూడదు అని చెప్పాడే. చెప్తే పాపం ఆవిడ మళ్ళా తండ్రిగా చెప్పినట్టే ఆమె వేసుకోకుండా మడి కట్టుకుని అందులో పెట్టి ఇస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆయన పడేసుకోవడం మొదలెట్టాడు. శ్రీనివాస స్వామి ఏం చేశాడు, ఆయన ఉంచుకోవట్లేదు, మెల్లో వేస్తున్నాడు, రోజు వేసినట్టే వేస్తున్నారు, కానీ ఆ దండ పడిపోతుంది కిందకి, ఉంచుకోవట్లేదు. ఆయన చాలా మారం చేస్తున్నాడు, ఆయన అర్థం అవలా. అప్పుడు వెంటనే శ్రీరంగనాథ స్వామి విష్ణు చిత్తుడు కళ్ళలో కనిపించి, విష్ణు చిత్త నాకు నీ కూతురు అలంకరించి ఇచ్చినటువంటి దండే నాకు ఇష్టం, కానీ నువ్వు ఇలా వద్దని నిరోధించినప్పటి నుంచి నాకు ఆ దండ నచ్చటం లేదు వెంటనే చెప్పాడు. ఇప్పుడు అలాగే ఇక కొన్నాళ్ళైన తర్వాత కొన్నేళ్ళైన తర్వాత ఏమైంది, విష్ణు చిత్త నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయని, అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు ఆ పరమాత్మ అనుగ్రహం కలిగిందండి, మనం ఎందుకు కాలేకపోతున్నాం, అప్పుడు మనం ఎందుకు కాలేకపోతున్నాం అంటే మీరు అనొచ్చు, మనం మట్టిలో పుట్టలేదు కదండి. విష్ణు చిత్తుడికి అయితే అక్కడ ఏది భూమి దున్నుతుంటే దొరికింది కదా, ఏ మనం అలా దొరకలేదండి. అలా కాదు, చాలా మంది మహాత్ములు అమ్మ నాన్నలకు పుట్టిన వాళ్ళే, కానీ మనకి చిన్నప్పటి నుంచి అటువంటి హరి ప్రబోధాన్ని మనకి వినిపించే వాళ్ళు ఏది, దాన్ని నేర్పించేవాళ్ళు మన తల్లిదండ్రులు మన అదృష్టమే. ఈరోజు మనం ఈ విధంగా మనం మహాత్ముల పాద సన్నిధిలో ఇంత స్థానం దొరికింది అంటే మన అమ్మ నాన్న మన తండ్రి తాతలు అందరూ కూడా మనకిచ్చిన అవకాశం, వారి దయ అనుగ్రహం. మన ఆస్తి ఖర్చైపోయేది కాదండి, అందరూ ఆస్తిపాస్తులు ఇస్తారు కదా, ఏది బ్యాంక్ బ్యాలెన్సులు, మరి బోళన్ నగలు, తర్వాత బోళని ఆస్తిపాస్తులు ఇస్తారు కదా, అవన్నీ ఖర్చు పెడితే ఖర్చైపోతాయి, కానీ ఈ ఆస్తి ఉన్నదే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి సంపద, మనం ఖర్చు పెడుతున్నాం కదా, పెరుగుతోందా కుమ్ముతోందా ఆలోచించండి. మనం పెంచుకుంటున్నాం, ఎవరి దయ వల్ల పెరుగుతోంది, మహాత్ములు మన అనుగ్రహించారు కాబట్టి మన యొక్క ఏది ఆ సంపద ఆధ్యాత్మిక సంపద మనలో రోజు రోజుకి పెరుగుతుంది. అందుకని మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మనం సంచరించాలి, ఏ విధంగా ఉంటే మన జీవితం పునీతం అవుతుంది అనేటువంటి విషయాన్ని మన పెద్దలు నిర్ణయించి మనకి ఆ మార్గాన్ని మనకి సూచిస్తున్నారు. ఆ మార్గం మనని గమ్యస్థానాన్ని తీసుకెళ్ళటానికి సులువుగా అయిపోతుంది మనకి. కాబట్టి ఇక్కడ కూడా మనకి మహాత్ములు ఆ విధంగా అందుకొని, నరుడని ఎంచినావో గురునాథ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని నమ్మినావో అల బ్రహ్మ పదార్థమిరుంకవచ్చు, నీ సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనలెల్లగూచ్చు, ఈశ్వరుడని నమ్మి భక్తి మనసా మనలాగే వచ్చారు, మనలాగే నడుస్తున్నారు, మనలాగే ఇది ప్రసాదాన్ని తీసుకుంటున్నారు, వారికి కూడా మంచి నీళ్ళు అవుతున్నాయి. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు మళ్ళాగానే ఉంటున్నారు అని అనుకుంటే ఆ భావన అలా రాకపోతే ఎలా తెలుస్తారండి మనకి? మా గురుదేవులు అంటుండేవారు, భగవంతుడు గనక కనిపించకపోతే, వచ్చి దర్శనం ఇవ్వకపోతే, కనిపించని దేవుడి కోసం ఏంటి ఇంత సృష్టిలో ఇన్ని కనిపిస్తుంటే హాయిగా అనుభవించక అనుకుంటాడట మానవుడు. అనుగ్రహించి ఒక అవతారాన్ని తీసుకుని మనని మనకి దర్శనమిచ్చాడంటే మానవుడి భావన ఎట్లా ఉంటుంది? మనలాగే వచ్చాడు, మనలాగే తింటున్నారు, మనలాగే ఏం తింటారండి, ఏముంటారండి. మనము వారు తీసుకునేటువంటి ఇది, వారి తపస్సులో ఉన్నప్పుడు తీసుకునేటువంటి ఫలాలు అవి మనం తీసుకురాగలుగుతున్నామా? ఇప్పుడు తీసుకురాగలుగుతున్నామా? అది కూడా మనం ఎక్కడ ఇబ్బంది పడతామోనని ధర్మంతో కూడినటువంటి ప్రసాదాన్ని ఎంతవరకు ఏది ఎలా తీసుకోవాలో నేను కూడా మహాత్ముల సేవ నాకు లభించింది కాబట్టి చెప్తున్నా. ఎంత ఎంతంటే ఒక్కొక్కసారి ఎవరైనా భోజనం లేకుండా వస్తే మనకు కూడా తెలియదు వాడు భోజనం చేయలేదు అని, ఆకలితో ఉన్నాడు అని. స్వామివారు భోజనం చేస్తూ చేస్తూ ఉన్నామా ఒకసారి అని అనేవారు గురుదేవుడు అని. అటుగా ఎవరో వెళ్తుంటే వెంటనే వారిని పిలిచి, బాబు నీకు ఆకలిస్తుంది కదా నాన్న, నువ్వు ఇట్లా అని చెప్పి వారికి వడ్డించినటువంటి విస్తరి మళ్ళా వారికి పిలిపించేస్తుంది. ఇప్పుడు మా స్వామికి లేదు అక్కడ, కానీ లేదు అనేది వారి దగ్గర లేదు. అది మహాత్ముల యొక్క స్వభావం, లేదు అనేది వారి దగ్గర లేదు. ఎందుకని? నిండు కొండలండి. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడరు వాళ్ళు. ఏది వారిలో ఒక అద్వైత అనుభూతి ఉన్నదే, ఎప్పుడు అందులో రమిస్తూ ఉంటారు. అది ఆ ఆనందమే వారానం, అది బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం, ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం. ఇంత తేలిగ్గా మనకి చూడండి గురుగీత చెప్తోంది మనకి. వారు ఏ ఆనందంలో ఉంటారు? మనం అన్ని క్షణికానందం, తింటే వచ్చే ఆనందం ఎంతసేపు అండి? ఒక అందమైన పూజ చేస్తే ఎంత బాగుందో అంటాం. ఏమంటే ఒక మల్లెపూలు దండకు దొరికితే చాలు గబగబా పురుగులో మొదలు పెడతాం అప్పుడు. ఇంతకీ మనం కొనుక్కుని పెట్టుకుంటే మనకి అర్థం కావాలి, మనం చూసుకోలేదు. అందుకనే దేవుడికి అలంకారం చేస్తే మనం ఎంతసేపైనా కూర్చొని చూడవచ్చు, చక్కగా ఉంచుకుంటారు. మన మనసులో ఏదైనా ద్వైత భావన ఉందనుకోండి అక్కడ తెలిసిపోతుంది మనకి. పువ్వులు ఉంచుకోరు, ఆడేసుకుంటారు వాళ్ళు. ఏమయ్యా మాతో పాటు నీకు కూడా అల్లరి వచ్చేస్తుందా నీకు, కాస్త ఉంచుకోవయ్యా, ఇప్పటికి 4 సార్లు పెట్టాను పాడేసుకున్నావు అంటే కుదురుగా కుదురుగా ఉంచుకుంటా. మనం మాట్లాడవచ్చండి దేవుడితో, మనం అలవాటు చేసుకోవాలి. కానీ భగవంతుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. కానీ వారి ఆనందం ఏది, గురువుల ఆనందించే ఆనందం ఏది? బ్రహ్మానందము అంటే కించిత్ కించిత్ ఆనందాలు కాదు. ఇందాక నేను పాయసం తిన్నా, భలే భలే బాగుందంట. బాగా ఎంతసేపు గొంతు దగ్గర అయిపోతుంది. నేనే అక్కడ ఒక దిండు వేసుకున్నాను, ఎంత బాగుందో, ఎంతసేపు ఉంటుందని. ఎంతసేపు కుర్చీలో కూర్చున్నా, ఎంత బాగుందో. ఏముంది ప్రపంచంలో మన ఇంద్రియాలకి కనిపించే ఆనందమైనా కూడా మనం అందుకునేటువంటి సుఖాలన్నీ క్షణికమే, కానీ శాశ్వత సుఖం ఎక్కడుంది అంటే నీ మనసు ఏది అనుభవిస్తుందో, శాశ్వతమైన బ్రహ్మానుభూతిని అనుభవిస్తుందో అది మనకి సుఖాన్ని ఇస్తుంది. అందుకని మహాత్ములు ఎలా బ్రహ్మ ఆనందం బృహత్ ఇది బ్రహ్మ అంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి అటువంటి బ్రహ్మానుభూతిలో ఉంటారు. బ్రహ్మానందం పరమ సుఖదం, ఆ సుఖాన్ని కిచిత్ కిచిత్ సుఖాలతో లెక్కవేయలేము. వారు ఏది చూసినా ఆనందంగానే ఉంటారు చూడండి. పరమసుఖదం కేవలం ఏ మూర్తి అయినా జ్ఞానమూర్తి, కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వ అతీతం ఎందుకని? అద్వైత అనుభూతి అట. అందుకని ప్రపంచం ఒకటి, దేవుడు ఒకటి అనేటువంటి రెండున్నాయా అక్కడ, నేను వేరు ఏది ఎదుటివాడు వేరు అనేటువంటి రెండు ఉన్నాయా? లేవు. అక్కడ ద్వంద్వ అతీతం గగన సదృశం. మనకి ఆకాశం ఉందండి, ఎంత లెక్క చూసినా అది ఉండే ఉంటుంది. ఎంత లెక్క వెళ్ళినా మన ఇక్కడి నుంచి అలా కనిపిస్తోందని మన డాబా మీదకి ఎక్కి చూసినా అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద హర్మియాలు వచ్చాయి కదా, 57 అంతస్తులు, 67 అంతస్తులు, అమెరికాలో అయితే 108 అంతస్తులు కూడా ఉన్నాయి. ఏవి ఎక్కి చూసినా ఆకాశం అలాగే ఉంటుంది, కానీ ఆకాశంలో మార్పే లేదు. అది అమెరికా ఆకాశం వేరు, రష్యా ఆకాశం వేరు, ఇండియా ఆకాశం వేరు లేదండి. నేను చూసా అన్నీ ఒకటే, ఆకాశం ఒక్కటే. ఎంతవరకు వెళ్ళినా అవకాశం కలిగి ఇచ్చేది ఆకాశం. దాన్ని మనం చిన్నప్పుడు ఏమన్నారంటే అది అర్థమవడం కోసము స్కై ఈజ్ బ్లూ అంటారు. ఒక రంగును కట్టారు దానికి. ఎందుకని, కొంతవరకు మనం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు అన్ని రంగులు చూస్తాం కాబట్టి బ్లూ కలర్ అంటే స్కై ఈజ్ బ్లూ అని చూపిస్తారు. కానీ అక్కడ దానికి నీలం రంగే లేదు. అక్కడ దానికి ఒక రంగు అనేటువంటిది ఎవరు పూయలా లేదు కూడా. అది ఎలా ఉంటుంది అంటే ఎంత లెక్క వెళ్ళినా అవకాశం ఇచ్చేటువంటిది, ఒక అనంతంగా ఉన్నటువంటిది. మళ్ళా ఈ ప్రాణవాయువు కూడా కొంతవరకే ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళే వాళ్ళకి మళ్ళీ ప్రాణవాయువు వీపును పెట్టుకుని వెళ్ళాల్సిందే. అందుకని ఇదంతా బ్రహ్మ సృష్టి, భగవంతుడి యొక్క సృష్టి. అందుకని మన గురువులు ఎలా ఉంటున్నారంటే ద్వంద్వాతీతం గగన సదృశం. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. గగన సదృశం ఏది? ఆకాశం మాదిరిగా ఎంత లోతుకు వెళ్ళినా ఎంత తొవ్వుకున్నానండి బ్రహ్మానుభూతిని అలా ప్రసాదిస్తూ ఉంటారు. అందుకని గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అది మనకి ఏది? నాలుగు మహావాక్యాల్లో ఒక వాక్యం ఏంటి? అది ఎక్కడా మనకి వారు ప్రసాదిస్తారు? ఏది? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. నోటితో అనుకోవటం, బట్టి పట్టేస్తే వచ్చేస్తుంది. అవి బట్టి పట్టేవి, జపం చేసేవి కాదు. అవి తన స్వరూపాన్ని నిలబెట్టేవి, తన స్వరూపాన్ని దర్శింపచేసేవి. అందుకని ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది శిష్యుడు అనుభవిస్తూ ఉంటాడో అప్పుడు గురువులు తత్వమసి అంటారు, లేకపోతే మసే. అది తత్వం తానని గుర్తించకపోతే మసే ఇక. అందుకని అక్కడ ఎవరు వారు? అదే నేనై ఉన్నాను అని. మనకి సర్వదేవతా స్వరూపుడు గురుదేవులు ఎందుకు అయ్యారంటే, మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నిజంగా గురుపాదాన్ని ఆశ్రయించినటువంటి వాడికి. వేరే దేవుళ్ళు అంటూ వేరుగా కనిపిస్తారండి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అక్కడ నా గురుదేవులు సాక్షాత్కారం అవుతుంది, మన గురుదేవుల యొక్క సాక్షాత్కారం అవుతుంది. అందుకని తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం. అందరికి అర్థమైపోతుంది ఉన్నది ఒక్కటే. ఆ ఏకంలో మనం కూడా ఉన్నామండి. అంతగా వ్యాపించి ఏకంగా ఉన్నటువంటి ప్రభువు ఎక్కడ ఒకటిగా కనిపిస్తారంటే అది అసలు కనిపించేది కాదు. కనిపిస్తే నువ్వు ద్వంద్వం వస్తుంది మళ్ళీ, ఆ ఒకటి నేను వేశాను అంటాడు మన. అందుకని అలాగా కనిపించేటువంటిది కాదు, ఉన్నదే ఒక్కటి. ఆ ఒక్కటే ప్రభు మన గురుదేవు. ఏకం ఎవరు? నిత్యం విమలం మలరహితమైనటువంటిది, అచలం చలించేటువంటిది కాదు. సర్వధీ సాక్షిభూతం. ఈ సర్వంలో కూడా ధీ అన్నిటిలోనూ అదే ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఈ సర్వము ఇటువంటివి సమస్తము మన గురించి ఉపయోగించినటువంటివి. ఎందుకంటే మనం ఈ సర్వంలో ఉన్నాం కదా, అందుకని సర్వధీ. ఈ సర్వమునకు ధీ ఆధారమైనటువంటి వాడు, ధీ బుద్ధి అయి ప్రకాశించేటువంటి వాడు. సర్వధీ సాక్షిభూతం మనందరికీ కూడా సాక్షిభూతులైన ప్రకాశిస్తున్నటువంటి వాడు. సర్వదీ సాక్షిభూతం భావ అతీతం. మన భావాలన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఏది? గురుతత్వం అనేటువంటిది, గురుదేవులు అనేటువంటిది. భావాతీతం త్రిగుణరహితం. ఒక ఆకారంలో ఉన్నప్పుడు ఈ త్రిపుటి అంతా బంధిస్తూ ఉంటుంది మనని. ఈ త్రిపుటి గురించి మాట్లాడుకోవాలి మనం. కానీ అక్కడ స్వామి దగ్గర భావాతీతం త్రిగుణ రహితం అక్కడ త్రిగుణములు లేవు, రహితమైపోయి ఉన్న స్వామి. త్రిగుణరహితం సద్గురు తమ్ నమామి. అటువంటి సద్గురు దేవులకి మనం నమస్కరిస్తున్నాం. ఇన్ని రకాలు మనకి అర్థం అవ్వాలా, ఒక్కటి అర్థమైతే చాలండి, అన్ని అర్థాలు అందులోనే ఉంటాయి. అనర్థాలు ఉండవు అక్కడ, అనర్థాలు అనేటువంటి అక్కడ ఉండవు. అందుకు నా ప్రభువుని, నా ప్రభు అయినటువంటి ఆశ్రయించిన గురుదేవుడు నిత్యమే, అనిత్యం అనేటువంటిది ప్రపంచమే, అనిత్యం అనేటువంటి దేహానికి నిత్యమనేటువంటి ఆ పరమాత్మ చైతన్య రూపమై మనందరిలో ప్రకాశిస్తున్నారు. కరెంటు ఒకటే, కానీ కరెంటు ద్వారా ప్రకాశించేటువంటి ఉపాధులు వేరువేరుగా ఉన్నాయి. ఏది ట్యూబ్లైట్ వేరు, ఫ్యాన్ వేరు, ఈగో మైక్ వేరు. కానీ వీటన్నిటికీ ఆధారము కనిపించటల్లా కరెంటు. కరెంటు ఉందా లేదా అనుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా లైట్ వేస్తే కరెంటు ఉంది, ఇది మోగితే కరెంటు ఉంది, ఉపాధిని బట్టి కరెంటు వచ్చిందా లేదా అని దీన్ని గుర్తిస్తున్నాం. కానీ ఆ ప్రభు యొక్క చైతన్యము అంతటా ఏకమై ప్రకాశిస్తుంది. ఎక్కడ ఏదై ఉన్నదో అదే తానే ప్రకాశిస్తూ, దాని యందు మనం ఈ వివేక దృష్టిని మనం సంపాదించుకోవాలి. వివేక దృష్టి బయట సంపాదిస్తే షాపుల్లో దొరికేటువంటిది కాదు, లేకపోతే పుస్తక అధ్యయనం చేస్తే వచ్చేటువంటిది కాదు. మహాత్ముల వాక్కులతో మనం విన్నటువంటి వారి పదము ఎటువంటిది అంటే, వారి పాద పద్మములు ఒక మనం ఆశ్రయించడానికి వారి దివ్య చరణారవిందములు పాదారవిందములు ఉంటే, ఇంకొక పదములు వస్తాయి వారి ముఖస్తుగా వస్తాయి. అవి ఏకాగ్రతగా విశ్వసించి వినాలి మనం. మహాత్ముల ముఖస్తుగా ఏ పదములైతే మనకి వినికిడికి అందిస్తున్నారో, ఆ పదముల యందు మనకి విశ్వాసము స్థిరమై ఉన్నప్పుడే నిజంగా మనకి ఆ దివ్య చరణారవిందములు ఎప్పటికీ మనకి అవి అలాగా దర్శనమిస్తూనే ఉంటాయి. మనని వదిలిపెడితే వారు ఉండగలరా? వారు వదిలిపెడితే మనం ఉండగలమా? ఇక్కడ ఏది రెండిటికి ఉన్నది ఒకటే అయినప్పుడు అది వదలడము లేదు, ఇది పట్టుకోవడము లేదు. అందుకని అక్కడ ఆ పదములు అంత గొప్పవి. అందుకని బోధ 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 వినాలి. సత్సంగం అంటే ఏవో గబగబ వినేశ్వరు కాదు, విన్నటువంటిది మళ్ళా మనం మననం చేసుకోవాలి. మన వినికిడి కూడా శ్రవణ మనన నిధిధ్యాస. వెంటనే శ్రవణం చేసినటువంటిది మన మనస్సుకి అది వెంటనే రికార్డ్ చేసేసుకోవాలి. తర్వాత అదే కూర్చుంటుంది అక్కడ, అది వేరుగా ఉండదు అక్కడ. నిధిధ్యాస అంటే ఆ సంపదకి వారసత్వం మన మనస్సు అయ్యి ఉండాలి. అటువంటి ఆ మూరిటిలో కూడా నిత్య అనిత్య వస్తు వివేకము. ప్రపంచమంతా ఉంది సృష్టి, ఆ చెట్టును మనం సృష్టించామా? కానీ అనిత్యం అది, అంటే అనిత్యం కూడా సృష్టించేది భగవంతుడే. సృష్టించి అది ఇంకా బ్రతికి ఉంది అంటే దానికి కారణం ఎవరంటే చైతన్యం. సృష్టించిందంటే ఇప్పుడు మనకి ఇంత లైట్ కనిపిస్తోంది అంటే, ఈ లైట్ దేంతో తయారైంది? ఫ్యాక్టరీలో తయారైంది. కానీ ఫ్యాక్టరీలో ఏది ఉంటే తయారైంది? కరెంటు ఉంటేనే తయారైంది. ఇలాంటి కరెంటుతోనే లైట్లు ఫ్యాన్లు తయారయ్యాయి. కరెంటు ఉందో లేదో మనం చూడాలన్నా ఆ ఉపాధులతోనే మనం ఉంది అనేటువంటి దాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. అలాగే ఇటికేలో ఉంటే మరి ఆ కరెంటు ఎక్కడి నుంచి పుట్టింది? నీటి వేగం ఉంటే పుట్టింది, గాలి వేగం ఉంటే పుట్టింది, వాటి నుంచే కదా ఇప్పుడు కరెంటు పుడుతోంది మరి. అలాగే మనలో మంత్ర అనుష్ఠానము ఏది, గాలి తగలాలి అంటే మూడు రెక్కల ఫ్యాను రెక్కలు కనిపించకుండా తిరిగితేనే నీకు గాలి వస్తుంది, కానీ రెక్కలు కనిపిస్తే గాలి వస్తుందా? అలాగే మనకి గురువులు బోధ చేసినప్పుడు ఆ బోధామృతాన్ని మనము తూచ తప్పకుండా మన తను మన ధనాలని ఏకాగ్రత చేసి శ్రవణం చేస్తున్నప్పుడు మనకి అక్కడ కనిపించేది ఏంటి? సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆ అనుభూతిని మనం పొందినప్పుడు ఇంటికి మనం తీసుకెళ్ళక్కర్లా, మనతో ఉన్నవాడే వాడు. వాడు ఉంటేనే మనం ఉన్నది, వాడు లేకపోతే మనం లేము. అందుకని ఇటువంటిది ఆ నిత్య అనిత్య వస్తు వివేకము అనేటువంటిది ప్రతి విషయంలో కూడా అటువంటి వివేకాన్ని మనం నిరంతరము ఆలోచనలో కానీ వినికిడిలో కానీ అనడంలో కానీ తినడంలో కానీ అనుభవించడంలో కానీ ప్రతి విషయంలో కూడా, అంటే ఇంద్రియాలకి గోచరమయ్యే ప్రతిదీ అనిత్యమై ఉన్నది, కానీ అనిత్యాన్ని కూడా ప్రకాశింపచేసేది నిత్యమే. కానీ అది ఇంద్రియాలకి గోచరము. ఇలాగా మనం విచారణ చేసుకుంటూ వెళితేనే మనకి వివేక దృష్టి కలుగుతుంది. ఎవరైతే వివేక దృష్టి కలిగి ఉంటామో అప్పుడు వారికి సాధన చతుష్టయ సంపత్తిలో రెండవదైనటువంటిది ఇహముత్ర ఫల భోగ విరాగము వస్తుంది. మనకి ఏమవుతుందంటే మనం ఆశ్రమ ప్రవేశం చేసి అవ్వలేదు సార్ కదా, అయిపోయింది ఇంకా 5 నిమిషాలు ఉంది కదండి. అందుకని ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఆ గేట్ దగ్గర మనం గనక ఎదురు చూస్తూ ఉంటే, అబ్బాయి నువ్వు పరిపక్వానికి వచ్చావు రా నీకు అని చెప్పి అప్పుడు ఉపదేశాలు అలా ఇచ్చేవాళ్ళు. కాలం మారింది, అందుకని మళ్ళీ అవి చోట్ల పోని జాలి కలిగి ఏది వారికి ఆశ్రయం ఇచ్చి ఒకవేళ మంచి వాక్యాలు చెబితే వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఈ మహాత్ములకు ఇప్పుడు జాలి కలిగి మన వైపుకి వాళ్లే 4 అడుగులు తీసొచ్చి మనకి ఇటువంటి బోధను అందిస్తున్నారు. కాబట్టి మనం దాన్ని బాగా దాచుకుందాం. మనం దాచుకుని ఇదే మన నిజ సంపద. తత్వాలన్నీ పోయేవే, ఇది శాశ్వతం కనుకనా అవన్నీ శాశ్వతం అవడానికి. అందుకని మనం శాశ్వతమైనటువంటి పరమాత్మ ఇందులో ప్రకాశించి ఉండబట్టి మనందరం ఈ విధంగా చక్కగా గురువుల అనుగ్రహానికి పాత్రమవుతున్నాం. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని మహాత్ములందరూ మనకి ప్రసాదించాలని వారి దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ ఓం సహనావతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.